ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని, రాముడికి సత్యసాయి రాముడికి ఉన్న ఆ సామ్యాన్ని ఎంతో చక్కగా బ్రదర్ గిరిధర్, బ్రదర్ చందు విజయ్లు ఎంతో అద్భుతంగా మనకి అందించి ఈ లవ్ టు లవ్ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా మనందరికీ అందించారు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూనే ఉండండి. మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూకి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంత నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ చరి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. ప్రశాంత నిలయం ఎల్లప్పుడూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతూ ఉంటుంది. ఒక ప్రక్క భక్తులతో ఆశ్రమం సందడి, మరొక ప్రక్క మందిరంలో మనసుకు ప్రశాంతతనందించే నిశ్చలమైన వాతావరణం. మన ఆధ్యాత్మిక పురోగమనానికి ప్రశాంత నిలయం కన్నా మరొక అద్భుతమైన ధామం లేదనే చెప్పాలి. అది స్వామి అందించిన మహావరం, మహావరప్రసాదం భక్తులందరికీ. భక్తులు, అనురక్తులు, యోగులు, భోగులు, నిరుపేదలు, జమీందారులు, పురుషులు, స్త్రీలు ఏ తారతమ్యం లేకుండా భగవత్ సాన్నిధ్యంలో సాయిమాత ఒడిలో తమ జీవిత పరమార్థాన్ని గ్రహించడానికి ఉరకలెత్తి వచ్చి ఈ ధామంలోకి అడుగుపెడతారు. స్వామి ఆశీర్వాదాన్ని, ప్రేమను పొంది తరిస్తారు. ఈ వారంలో ఒక ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి ఒక రోజు జూన్ 29వ తేదీ. ఇది స్వామివారి జీవిత చరిత్రలోనే కాక భక్తుల ఆధ్యాత్మిక అభివృద్ధికి నాంది ప్రస్తావన జరిగిన పవిత్రమైన దినం. ఈ జూన్ 29వ తేదీ యొక్క ప్రాముఖ్యాన్ని ప్రప్రథమంగా ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశారి కార్యక్రమంలో తెలుసుకుంటూ ఒక విశేషమైన అంశాన్ని గురించి కొంచెం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి 29వ తేదీ, ఈ తేదీ యొక్క విశిష్టత గురించి తెలుసుకోవడానికి 1959వ సంవత్సరం జూలై మాసంలో ప్రచురింపబడిన సనాతన సారథి ఒక వ్యాసంలోకి వెళ్దాం. ఆ వ్యాసంలో ఈ విధంగా పేర్కొనబడి ఉంది. సనాతన సారథి 1959వ సంవత్సరం జూలై మాసం 130వ పేజీ, వటవృక్ష ప్రతిష్ట. అన్ని వృక్షములలో వటవృక్షం పవిత్రమైనది, పూజనీయమైనది. దీనిని వృక్షరాజమని కూడా చెప్పవచ్చును. న్యగ్రోధో బహుపాద వట అని దీనికి సంస్కృతమున నామాంతరములు గలవు. విష్ణు సహస్రనామములలో న్యగ్రోధాయ నమః అని ఒక పదము కలదు. అందువలన ఈ వృక్షము విష్ణుస్వరూపమేనని తెలియచున్నది. శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరములో వటపత్రశాయి అయి ఉండడం వలన వటవృక్షమునకు మరింత శోభ కలిగించియున్నది. శ్రీశంకర భగవత్పాదకృత దక్షిణామూర్తి స్తోత్రంలో చిత్రం వటతరోర్మూలే వృద్ధశిష్య గురుర్యువ అని చెప్పబడియున్నది. భగవంతుడు వటవృక్షము క్రింద ఆసీనుడై శిష్యవృందానికి బోధ చేస్తున్నాడని దీని భావము. గయా ప్రయాగ క్షేత్రములలో వటవృక్షములు భక్తాదులచే పూజలందు కొలుచున్నవి. సనాతన ధర్మస్వరూపమే ఈ వృక్షరాజము. ఇతర చెట్లు నశించునుగాని ఈ వృక్షము అమరజీవి. దీని కొమ్మలు నలుదెశలా వ్యాపించుచు కొమ్మలకు అచ్చటచ్చటా ఊడలు దిగును. ఈ ఊడలు లెక్కకు మిక్కుటమై వృక్ష బలమునకును వ్యాప్తికి సహాయపడును. అవి అన్నియు చెట్టు బోధల వలనే కాంతించును. మొట్టమొదటిది తల్లెబోధే నశించినను ఈ ఊడల వలన అది చిరంజీవి అయి బ్రతకగలదు. ఇటువంటి పవిత్రమైన ఒక వటవృక్షమును 1959 జూన్ నెల 29వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రశాంతలయ తపోవనములో భగవానులు ప్రతిష్ఠించిరి. 3 మాసముల క్రిందట జరిగిన ఒక పవిత్రమైన సంఘటనను గురించి ఇచ్చట తెల్పవలసి ఉన్నది. ఒకరోజు స్వాముల వారు తమ భక్త బృందముతో చిత్రావతి నదీ తీరానికి వెళ్లి ఇసుక తిన్నపై ఆసీనులై ఉండగా కొంతసేపు భక్తులు భజనలు సల్పిరి. తదుపరి హిమాలయ ప్రాంత్య అరణ్య ప్రదేశములలో సాధు పుంగవులు తపస్సు చేసుకునుటకు సరి అయిన వృక్షముల నేరుకొని దాని క్రింద తపస్సు చేయుదురు. బుద్ధుడు కూడా బోధి వృక్షము క్రిందనే తపస్సు చేసెను కదా. ఎందులకనగా కొన్ని క్షేత్రములందు మహాత్మ్యము గల ఒక చక్రము లేక ఒక శాసనము వృక్షముల క్రింద ప్రతిష్ఠించియుందురు. అందువలన అచ్చట ఏకాగ్రత ఎక్కువై తపస్సు ఫలించునని బాబాగారు తెలుపుతూ అచ్చట ఇసుకలో నుండి అందరికీ ఆనందాద్భుతములు కలుగునట్లు ఒక తామ్ర శాసనమును సృష్టించి పైకి తీసిరి. అందులో మనకు తెలిసియూ తెలియని లిపులెన్నో లిఖితమై ఉన్నవి. ఆ శాసనమును తపోవనములో కొండపైన స్థాపించి దానిపై ఒక వటవృక్షమును ప్రతిష్ఠించి సాధకులకు తాపసులకు ప్రోత్సాహమిచ్చదను అని సెలవిచ్చిరి. యోగ సాధనలో ఒక అంతస్తు సాధించిన యోగేశ్వరులకు ఈ శాసనమెక్కడుండున్నది గోచరించును. దాని కొరకు వారే స్వయంగా ప్రశాంతనీయ తపోవనమునకు వచ్చి తమ ఆధ్యాత్మిక సంపత్తును పెంచుకుని కృతార్థులగుదురు అని కూడా భగవానులు సెలవిచ్చిరి. ఆ తామ్ర శాసనమును జూన్ నెల 29వ తేదీ ప్రశాంత నిలయం నుండి తాళమేళములతో భక్త బృందములతో తీసుకుని పోయి భగవానులే వారి అమృత హస్తముతో చెట్టుకు త్రవ్విన పాది అడుగు భాగమున ఆ శాసనమును మొదట వేసి దానిమీద వటవృక్షమును నాటిరి. ఆహా, భగవానుల మహిమ ఎంతని వర్ణించగలము.
శ్రీ సాయి భజన
సత్యసాయినాథుడు అవతరించింది మానవ ఉద్ధరణకేనని ఎన్నో మార్లు తమ ఉపన్యాసాల్లో చెప్పారు. ఈ వటవృక్షం గురించి చదవగానే మనందరికీ కొన్ని సందేహాలు రావచ్చు. కాదు కాదు, తప్పక వస్తాయి. తపస్సు చేసేవారికేనా ఈ వటవృక్షము? ఆధ్యాత్మిక సాధన చేసేవారే సాధకులా? మరి అసలు తపస్సంటే ఏమిటి? ఇలా ఎన్నో ప్రశ్నలు మన మదిలో మెదులుతూ ఉంటాయి. ఇది చాలా పెద్ద పదంలా అనిపిస్తూ ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది. తపస్సు ఎక్కడో పురాణాల్లో ధ్రువుడు ఇలాంటి చిన్నారులు తపస్సు చేశారని, పార్వతీదేవి శివుని కొరకై తపస్సు చేసిందని, రామాయణ మహాభారత గ్రంథాల్లో తపస్సులు ఆచరించిన మునులు దేవతల గురించి వినడమే కాని అదేమిటో తెలియని మనకి స్వామి ఎంతో సులువుగా విడమర్చి అరటిపండు వల్చిపెట్టినట్లు వివరించారు. మరి స్వామి ఏం చెప్తున్నారో తపస్సు గురించి విందామా?
తపస్సునగా కేవలం తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టడం లేక కేవలం కఠినమైనటువంటి యొక్క శిక్షల్లో మనం మునగటం, ఇలాంటిది తపస్సు అన్న నేను.
Tapas should not be confused with simply standing with one's head upside down or undergoing severe penance and difficulties.
Sarvasanga parityagai kevalam aranyamunandu cheri aakulanamunu meeyuchu edo oka vidhamainatundi deekshana pettadame tapasu kaaneru.
Giving up everything, going into a forest, living on herbs and leaves, that cannot be called tapas.
Manomakayamunu trikara siddhiga chesukovatame tapasu yokka antaratham.
To be able to get your mind, your thought, your word and your deed, make them clear and rid them of all impurity, that should be called tapas.
Kanuka motta motta mana manasunu parishuddhi parchukune nimittamai kontha satyamu cherali.
The first stage, that is to clear up your mind, your thoughts, you have to join some kind of satsang or good company.
Vaakunu pavitramana nechukune nimittamai kontha sadgandamulo patinchali.
To be able to make your word pure, you have to read some good books.
Inka kaya ritulo satyamulu aacharinchali.
In the third stage, you have to do some good work.
Kanukani indulo manam cheyavalsinatundi kaya ritiga manchi pani, vaaku ritiga manchi vaaku, manasu ritiga manchi talampu, ee moodu talampulu yokka sammelanam ee tapasya yokka antaratham.
With your body doing good work, with your mind having good thoughts, and with your mouth uttering good words, these are the three good aspects of tapas.
దీనిని పురస్కరించుకుని మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మణ్ అన్యత్ దురాత్మనం అని కూడా ప్రబోధించారు.
ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వి హావ్ బీన్ టోల్డ్ దట్ ఇఫ్ థాట్ ఈస్ వన్ వర్డ్ ఈస్ ది సేమ్ థింగ్ అండ్ డీడ్ ఈస్ ఆల్సో ది సేమ్ థింగ్ ఇఫ్ దేర్ ఇస్ అ హార్మోనీ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్ యూ బికమ్ అ గ్రేట్ మ్యాన్ ఇఫ్ దేర్ ఇస్ డిస్హార్మోనీ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్ థాట్ ఈస్ వన్ థింగ్ వర్డ్ ఈస్ ఎట్ అనదర్ డీడ్ ఈస్ స్టిల్ అనదర్ దెన్ యూ బికమ్ అ బ్యాడ్ మ్యాన్.
స్వామి దివ్య సన్నిధి ఈ యావత్ ప్రపంచం అంటే మానవులంతా సాధకులే. మన జీవితమే, మానవ జీవితమే తపస్సు. యుగాలు గడిచే కొద్దీ తపము యొక్క రూపకల్పన మారుతూ వచ్చింది. ఆయా దేశకాల పరిస్థితులను బట్టి మార్పు చెందింది. మరి ఈ కలియుగంలో మన కలియుగ అవతారులు సాయినాథుడు మనందరికీ ఆ దివ్య మార్గాన్ని చూపిస్తున్నారు. మరి స్వయాన భగవంతుడు చేయి పట్టుకుని నడిపిస్తే మన పని ఎంత సులభ సాధ్యమవుతుంది? స్వామి చెప్పిన ఈ త్రికరణ శుద్ధి అనే తపస్సు ఏ విధంగా మనం ఆచరించగలం? ఇంకొక చిన్న నిర్వచనాన్ని స్వామి ఈ విధంగా ఇచ్చారు. శారీరక, వాచిక, మానసిక సమన్వయ పరివర్తనమే, ప్రభావమే తపస్సు. మరి ఈ మూడు క్షేత్రాలలో తపస్సు ఏ విధంగా ఆచరించబడుతుంది అనేది తెలుసుకునేందుకు మనం కొంచెం ప్రయత్నం చేద్దాం. సాయినాథుడు మరొక మారు గీతలో ప్రబోధించిన విధంగా తపస్సును మూడు విధాలుగా విభజించడం జరిగింది. మరి అదేమిటో ముందుగా తెలుసుకుందాం మనం. భగవద్గీతలోని 17వ అధ్యాయంలో 14వ శ్లోకం, దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్య మహింసాచ శారీరం తప ఉచ్యతే, అనగా దేవతలను అనగా మహాత్ములను, బ్రహ్మనిష్ఠులను అనగా బ్రహ్మజ్ఞానులను, గురువులను జ్ఞానులను పూజించటం, బాహ్యాంతర్య శుద్ధి కలిగి ఉండటం, రుజుత్వంతో కలిగి ఉండటం అనగా త్రికరణ శుద్ధి కలిగి ఉండటం, బ్రహ్మచర్య వ్రతమును పాలించటం, ఏ ప్రాణిని హింసించకుండటం అనగా అహింసను పాటించటం, ఇవి శారీరక తపస్సును తో సంబంధించినవి. దీన్ని శారీరక తపస్సు అని పిలుస్తూ ఉంటారు. మరి భగవద్గీతలోని 15వ శ్లోకంలో అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయామభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే, ఇతరుల మనస్సులకు బాధ కలిగించకుండటం, సత్యమైనదియు ప్రియమైనదియు మేలు కలిగించినటువంటిదియు అగు వాక్యము పలకడం, వేదాదుల యొక్క అధ్యయనము అభ్యసించటం అనగా వేదాలు ఉపనిషత్తులు రామాయణ మహాభారత పురాణాలు పఠించటం, ఓంకారం జపించటం, ఇవి వాచిక తపస్సు అని చెప్పబడుచున్నవి. 16వ శ్లోకంలో మనః ప్రసార సౌమ్యత్వం మౌనమాత్మా వినిగ్రహ భావశుద్ధిరిత్యేత తపో మానసముచ్యతే, అనగా మనస్సును నిర్మలంగా ఉంచటం అనగా కలత లేకుండా ఉంచటం, ముఖ ప్రసన్నత్వము అనగా క్రూరంగా లేకుండా ప్రసన్నంగా మన ముఖ కమలమును ఎప్పుడూ ఉంచటం, దైవ ధ్యానము చేయటం, పరమాత్మను గూర్చిన మననము కలిగి ఉండటం, మనో నిగ్రహాన్ని కలిగి ఉండటం, పరిశుద్ధ భావాలు మనసులో పెంపొందించుకోవటం అనునవి మానసిక తపస్సు అని చెప్పబడుచున్నవి. ఈ విధంగా భగవాన్ బాబావారు తపస్సును 3 విధాలా విభజించి చెప్పినారు. అయితే మనం ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమంలో కొద్దిగా ఈ శారీరక తపస్సు అంటే ఏమిటో మనం కొంచెం లోతులోకి వెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శారీరక తపస్సులో పరోపకారం, పరమాత్మ పూజ, భజన, దివ్య పురుషులు మహానుభావుల సేవ, ప్రదక్షిణ, బ్రహ్మచర్యం, దీనులకు రోగులకు సేవ, సదాచార ప్రవర్తన, ఇవన్నీ శారీరక తపస్సు కింద వస్తాయి. మన నిత్య జీవితంలో మనం ఏం చేస్తున్నామనేది జాగ్రత్తగా మనం కొంచెం పరిశీలించినట్లయితే ఈ శారీరక తపస్సును మనం నిత్యం ఆచరించే యోగ్యత మనకు కలుగుతుంది, ఆచరించే అవకాశం మనకు లభిస్తుంది. వేదాలలో చెప్పినట్లు పరోపకాయాయ ఫలంతి వృక్ష పరోపకాయాయ ఫలంతి నద్య పరోపకాయాయ దుహంతి గావ పరోపకారార్థం ఇదం శరీరం. ఈ ప్రపంచమునందు ఎట్టి ఫలాపేక్ష లేకుండా వృక్షములు జీవులకు మధురమైన ఫలములను అందిస్తున్నవి, నదులు ఎట్టి ఫలాపేక్ష లేకుండా జలమును అందించి సర్వజీవులను పోషిస్తున్నవి, గోవులు ఎట్టి ప్రతిఫలాపేక్ష లేకుండా మానవులకు మధురమైన క్షీరమును అందించుచున్నవి. ఈ వృక్షములు నదులు గోవులు లేకుండా జగత్తే లేదు. వృక్షములు నదులు గోవులు ఫలాపేక్షరహితంగా ఈ జగత్తును పోషించుచున్నవి గాని మానవుడు ఫలాపేక్ష లేకుండా తోటి మానవునకు ఉపకారం చేయటం లేదు. వృక్షములకు నదులకు గోవులకు ఉన్న త్యాగం ఈనాటి మానవునికి లేకపోతున్నది. మానవుడు నిరంతరము స్వార్థ స్వప్రయోజనములందే కాలమును గడుపుతున్నాడు గాని పరోపకార సంబంధమైన సత్కార్మ్యాలందు సత్కార్యములందు క్షణమైనా త్యాగం చేయటం లేదు అని భగవాన్ బాబావారు తమ ఉపన్యాసంలో ఒకమారు ఇలా వెల్లడి చేశారు. మరి ఏ విధంగా మనం పరోపకారం చేయాలి? మనం పరోపకారం చేసేటప్పుడు ఏ విధంగా మన మనోభావాలను అభివృద్ధిపరచుకోవాలి అని చెప్తూ స్వామి ఒకమారు ఒక చిన్న కథలో ఈ విధంగా తెలుపుతున్నారు. ఒకసారి ఒక ఊరిలో ఒక గ్రామంలో ఒక ఆవు దూడ బురదలో పడి ఎంతో కష్టంతో బయటికి రావాలనే ప్రయత్నం చేస్తుంది. ఊరిలో వాళ్లందరూ ఇటు వెళ్లేవారు అటు వెళ్లేవారు, దాన్ని చూసి కళ్ళార్పకుండా చూస్తున్నారే గాని ఏ ఒక్కరూ దాన్ని సహాయం చేసి దానికి సహాయం చేసి దాన్ని బయటికి తీసే ప్రయత్నం చేయటం లేదు. మరి ఆ విధంగా కొన్ని నిమిషాలు కొన్ని గంటలు గడిచిన తరువాత అటువైపుగా పోతున్న ఒక బ్రాహ్మణుడు దాన్ని చూచి ఆ బాధ, ఆ గోవు పడుతున్న బాధను ఓడవలేక, ఆ దూడ పడుతున్న బాధను చూడలేక వెంటనే ఆ బురదలోకి దుమికి ఆ ఆవు దూడను ఎంతో కష్టంతో ఒంటరిగా దాన్ని పైకి తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆ ఊర్లో వాళ్ళందరికీ ఆ బ్రాహ్మణుడు ఒక చక్కని గుణపాఠం చెప్పాడు. ఎందుకు మీరంతా మానవులు అని పిలిపించుకుంటారు? మీలో ఉన్న మానవత్వం ఇదేనా? అది అంత కష్టంలో ఉన్నప్పుడు మీరెవరైనా దానికి సహాయం చేయవలసింది కదా అని అర్థించగా ఎవరూ దానికి మాట్లాడకపోయేసరికి అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్పాడు, అది బాధపడుతున్నంతసేపు ఆ బాధ నేను అనుభవించాను. నేను బురదలో మునుగుతున్నాననే బాధ నాకు కలిగింది. అందుకే ఒక్క క్షణమైనా ఆగలేకపోయాను అని చెప్తూ వెంటనే ఆ బాధను తట్టుకోలేక నేను వెంటనే ఆ బురదలోకి దుమికి ఆ దూడను కాపాడే ప్రయత్నం చేశాను అని ఆ బ్రాహ్మణుడు చెప్పాడు. ఆ విధంగా మనం సేవ చేయాలి. ఆ పరోపకారం సలిపేటప్పుడు ఇతరుల బాధను మనం అనుభవించాలి. ఆంగ్లంలో దాన్ని ఎంపతి అని కూడా అంటారు. ఎంపతి అంటే సింపతి చూపించటం కాదు, సింపతి అంటే జాలి చూపించటం. జాలి చూపించటం వేరు, ఎంపతి చూపించటం వేరు. ఎంపతి అంటే ఎంతోమంది అంటూ ఉంటారు, ఎదుటివారి కష్టాలను మన కష్టాలుగా భావించి వారు ఏ విధంగా బాధపడుతున్నారో దాన్ని మనం మన మనసులో ఊహించుకుని అనుభవించి ఏ విధంగా మనం సహాయం చేస్తే వారికి ఉపశమనం కలుగుతుందో ఆలోచించి ఆ విధంగా వారికి సహాయం చేయాలి అని స్వామి ఎంతో అద్భుతంగా ఈ సేవ ద్వారా నిరూపిస్తారు. అందుకే స్వామి విద్యార్థులమైనప్పుడు మమ్మల్ని అందరినీ గ్రామ సేవలకు పంపించేవారు. ఈ గ్రామ సేవ చేయడం ద్వారా ఏమొస్తుంది అని విద్యార్థులుగా ఉన్న సమయంలో మేము ఆలోచించేవాళ్లం. ఆలోచించినప్పుడు ఒక సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు గడిచాయి. అలా చేస్తున్న కొద్దీ మాలో ఆలోచన, మా అంతర్దృష్టి పెరగడం ప్రారంభించింది. అప్పుడు ఆలోచిస్తున్నప్పుడు ఈ విధంగా మేము తలచాం, ఆ గ్రామాల్లో ఆ బీద కుటుంబాల వారు ఎన్ని కష్టాలు పడుతున్నారో అవన్నీ చూపించటానికి స్వామి మమ్మల్ని ఆ గ్రామాలకు పంపించారు. ఆ గ్రామాల్లో ఆ ప్రజలను చూసిన తరువాత వారి స్థితిని అర్థం చేసుకుని వారికి ఏమి కావాలో అవి అర్థం చేసుకుని స్వామి ఏ విధంగా వారి దారిద్ర్యాన్ని, వారి ఆకలిని, వారి ఆర్తిని తీరుస్తున్నారో అన్న భావం మాలో కలిగింది. అది పరోపకారం చేయడం వల్ల వచ్చే ఒక అద్భుతమైన వరం, అద్భుతమైన అవకాశం. ఆ మనోభావాలు మనలో పెంపొందించుకునేందుకు సేవ, పరోపకారం తప్పకుండా చేయాలి. మరి తరువాతది ఈ పరోపకారం చేసే సమయంలో ఏం విడిచిపెట్టాలి? ఈ తపస్సు అనేది ఏదన్నా ఇవ్వటం వల్లే వస్తుంది. మరి నకర్మణా నప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసుః అని ఉపనిషత్తులలో చెప్పబడింది. స్వామి ఎన్నో మార్లు ఈ ఉపనిషద్ వాక్యం యొక్క అర్థాన్ని ఎంతో అద్భుతంగా వివరించి చెప్పేవారు. నకర్మణాన ప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసుః. ఇది వేదంలోని ప్రధాన మంత్రం. నీవు ఎన్ని సత్కర్మలు ఆచరించినప్పటికీ ఎన్ని విధములైన ఐశ్వర్యాన్ని అభివృద్ధి పరిచినప్పటికీ సిరి సంపదలతో తొలదొగునప్పటికీ ఇవన్నీ అస్థిరములు, అశాశ్వతములు. ఇవన్నీ నీకు అమృతత్వాన్ని అందించవు. త్యాగమొక్కటే అమృతత్వాన్ని అందించుచున్నది అని చెప్తూ, ఏది త్యాగం? ఆస్తిపాస్తులను, ఆలుబిడ్డలను త్యాగం చేయటమా? కాదు కాదు. నీకు బంధన ఏమిటి? బంధన ఏమిటో గుర్తించినప్పుడే ఆ బంధన విసర్జించటానికి తగిన కృషి చేస్తావు. దేహమనే భ్రాంతియే ఒక పెద్ద బంధన. నేనే దేహమనే భావమును విసర్జించాలి, అప్పుడే మోక్షం లభిస్తుంది. దేహభ్రాంతి వదిలిపెట్టి ఆత్మభ్రాంతితో కూడటమే బంధ విమోచన. దేహ విరక్తి, దైవ ఆసక్తి, ఈ రెండింటినీ సమీప సంబంధము చేత బంధ విమోచన, మోక్ష ప్రాప్తి రెండూ లభిస్తాయి. ఈ అద్భుతమైన విషయాన్ని స్వామి చెప్తూ రామాయణం నుంచి ఒక చక్కని ఉదాహరణను మనకి అందిస్తారు. రాముడు అరణ్యానికి వెళ్లే ముందు సర్వ సంపదలను బీదలకు దానం చేశాడు. సీత కూడా తన నగలను, ఆభరణాలను బీదలకు దానం చేసి నారవస్త్రాలను ధరించి రాముని వెంట అరణ్యానికి బయలుదేరింది. ఈ విధంగా సీత తన సర్వ సంపదలను త్యాగం చేసినప్పుడు రాముణ్ణి పొందగలిగింది. కాని అరణ్యానికి వెళ్లిన తరువాత ఏనాడు బంగారాన్ని కోరని సీత బంగారు లేడిని ఆశించింది. బంగారు లేడిపై ఆమెకి ఎప్పుడు ఆశ కలిగిందో అప్పుడు ఆమె రామునికి దూరమైంది. దీని అంతరార్థమేమనగా, వాంఛల చేతనే మానవుడు బంధితుడవుతున్నాడు, భగవంతునికి దూరమవుతున్నాడు. కనుక భగవంతుడు లభ్యం కావాలంటే వాంఛలను త్యాగం చేయాలి. దీనిని పురస్కరించియే వేదము నకర్మణాన ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసోహు. రామాయణం నుండి ముఖ్యంగా నేర్చుకోవలసింది త్యాగనిరతి. రామాయణంలో ఇలాంటి పవిత్రమైన ధర్మ సూక్ష్మాలు ఎన్నో ఉన్నాయన్న సంగతి మనం గ్రహించాలి. మరి ఈ విధంగా త్యాగాన్ని మనం అభివృద్ధి పరుచుకున్నట్లయితే పరోపకారం చేసే అవకాశం లభిస్తుంది. ఆ పరోపకారం చేసే అవకాశం లభించినప్పుడు మనం చేసే సేవకు సార్థకత కలుగుతుంది. అప్పుడు ఆ సేవయే మన శారీరక తపస్సుగా మారి మన అహంకారాన్ని నిర్మూలం గావిస్తుంది. మరి ఈ చక్కని పాట విన్న అనంతరం మనం మిగిలిన అంశంలోకి వెళ్దాం.
ధర్మం లేదని ప్రేమ బాటలో నడిపింది. గుండె గుండె గుండెలో ప్రేమను నింపి ప్రేమ ప్రభను వెలిగించింది. గుండె గుండెలో ప్రేమను నింపి ప్రేమ ప్రభను వెలిగించింది. శీలమ యువతకు ప్రాణమని, త్యాగమే జీవన ధర్మమని, గడప గడపకు సాయి వాణిని కణములెత్తి వినిపించింది. సేవా సైన్యం కదిలింది. భవితయే దేశ భవితయని వెన్ను తట్టి మేల్కొలిపింది. యువత భవితయే దేశ భవితయని వెన్ను తట్టి మేల్కొలిపింది. ఆశ ధర్మ పరిరక్షణ యువతకు పరమధర్మమని దాటింది. ఆశ ధర్మ పరిరక్షణ యువతకు పరమధర్మమని దాటింది. దీనుల సేవయే దీనానాథుని పాద సేవగా తలచింది. సేవా కుసుమములు పరమ భక్తితో సాయికి అర్పణ చేసింది. సేవా సైన్యం కదిలింది, జాతికి దైన్యం వదిలింది. సాయిరాముని శంఖారావం జాతిని నిద్దురలేపింది. సేవా సైన్యం కదిలింది. సాయిరాం సాయిరాం సాయిరామ రామ, 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 సాయిరాం సాయిరాం సాయిరామ రామ.
పూజలు వ్రతాలు తీర్థయాత్రలు దైవంలోని విశ్వాసానికి ప్రదర్శనలు. నువ్వు దైవాన్ని ప్రేమిస్తే చాలదు, దైవం నిన్ను ప్రేమించేలా చేసుకోవాలి. ప్రేమ స్వరూపుడైన భగవంతుడు చూసేది తోటి మానవుల పట్ల మీ ప్రవర్తన. సమాజ సేవ ద్వారానే మనిషి దైవానికి ఎంతో దగ్గరవుతాడు. ఆ విధంగా మనం చేసే సేవ ఒక తపస్సుగా మారుతుంది. ఈ సేవ నాకు కలిగిన ఒక భాగ్యం, ఈ సేవ చేసే ప్రాప్తి నాకు లభించింది అని ఉత్సాహపూరితమైన హృదయంతో సేవలో పాల్గొంటే అది తపస్సుగా మారి భగవంతునికి అర్పణగా మారుతుంది. మరి మూడవ అంశమైన సాధూనాం దర్శనం పుణ్యం. భగవద్ దర్శనం, సాధు పుంగవుల దర్శనం మనకి ఈ శారీరక తపస్సులో ఒక భాగము. మన భాగ్యమేమిటంటే సాక్షాత్తు ఆ దేవదేవుడు, ఋషీణాం ఋషిహి కవిం కవీనాం సాధువులకే సాధువు అయిన ఆ భగవంతుని దర్శనం మనకు లభించింది. ఒకసారి కన్నాంబ అనగా కరుణాంబ రామ్మూర్తి గారు తమ పుస్తకంలో సత్యసాయి ఆనందదాయి అనే పుస్తకంలో తమ అనుభవాలను రాస్తూ ఈ విధంగా పేర్కొన్నారు. దీనివల్ల మనకేమర్థమవుతుందో ఒకసారి దాన్ని చదువుకుంటూ విందాం. సాధూనాం దర్శనం పుణ్యం. దర్శనం వల్ల సాధించిన దాన్ని తక్కువగా అంచనా వేయకండి. నేను మీ మధ్య తిరగడం అనేది గొప్ప బహుమానం. దానికోసం అత్యున్నత స్వర్గధామంలోని దేవుళ్లు కూడా పరితపిస్తూ ఉంటారు. అదే వారు చేసే తపస్సు అని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ ఉపన్యాసంలో ఒకసారి పేర్కొన్నారు. ఒకసారి అఖండ భజనకు బెంగళూరు వెళ్లినప్పుడు స్వామి చెప్పిన ప్రకారంగా వారు 1947 అక్టోబర్ నెలలో నవరాత్రి ఉత్సవాల చివరి రోజుల్లో పుట్టపర్తి వెళ్లారు. వారు అక్కడికి చేరేసరికి మధ్యాహ్నమైంది. అప్పటికి ఇంకా భజన ప్రారంభం కాలేదు. స్వామి గది వాకిలి దగ్గరే వారు నిరీక్షిస్తూ నిలబడ్డారు. లోపల శ్రీవారు భక్తులతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన బయటికి రాగానే పూలమాలలు మెడలో వేసి పండ్లు సమర్పించి వారు నమస్కరించారు. మమ్మల్ని భజనలోకి పోయి కూర్చోమన్నారు స్వామి అని కరుణమ్మగారు చెప్పారు. భజన్ చాలాసేపు జరిగింది. తరువాత అందరూ భజన్ హాల్లో నుంచి బయటికి వచ్చి భోజనాలు చేశారు. మందిరంలోని భోజనానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. స్వామి విశ్రాంతిగా కూర్చుని ఉన్నప్పుడు వారు కిటికీ దగ్గరకు పోయి నిల్చున్నారు. అయితే స్వామి ప్రేమతో వారితో మాట్లాడే అవకాశం వారికి కల్పించి ఈ విధంగా అన్నారు. స్వామి, తమ దర్శనం లభించడమే అరుదైపోతుంది, ఇంకా మాట్లాడటమైతే అసలేదు, మనస్సుకి చాలా కష్టంగా ఉంది స్వామి అని కరుణాంబగారు స్వామితో విన్నవించుకున్నారు. అప్పుడు స్వామి, సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కర్మ విమోచనం, వందనం మోక్ష సాధనం అని శ్లోకం చదివి దాని అర్థాన్ని వివరించి చెప్పారు. ఇంతకంటే ఇంకేం కావాలి అమ్మాయి, ఇప్పటికి ఎన్ని దర్శనాలు చేసుకున్నావు, అయినా ఇంకా నీ ఆకలి పెరుగుతోన్నది, నా మూర్తిని నీ మనస్సులో శాశ్వతంగా చిత్రించుకో, ఇది చాలా ముఖ్యం, అప్పుడింకా నా దర్శనం అయినా కాకపోయినా బాధ మీకు కలుగదు అని స్వామి సెలవిచ్చారు. ఎంత అద్భుతమైన పాఠం మనందరికీ. భగవాన్ బాబావారు తమ జీవితమంతా భక్తులకు దర్శనమిస్తూ, వారితో సంభాషిస్తూ, వారిని స్పృశిస్తూ, వారి భవరోగాలను నిర్మూలిస్తూ వారికి వరప్రసాదాన్ని అందించారు. మరి మానవాళి చేసుకున్నదంతా శారీరక తపస్సు కాదా? ఆ భగవాను దర్శించుకున్న మనమందరం సాధకులం కామా అన్న ఆలోచన నాలో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది. ఒకసారి ఒక ఉపాధ్యాయులు స్వామి విద్యాసంస్థలో పనిచేస్తున్నప్పుడు ఉపాధ్యాయులందరికీ కలిపి ఒక ఇంటర్వ్యూని ప్రసాదించడం జరిగింది. ఆ సమయంలో ఆ ఉపాధ్యాయులు ఎంతో ఆధ్యాత్మిక దృష్టికోణంతో ఆలోచించేవారు. మరి ఆయన స్వామితో చిక్కిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనే ప్రయత్నంలో స్వామి దగ్గరికి వెళ్లి స్వామి పాదాలు పట్టుకుని, స్వామి, నాకు హిమాలయాలకు పోయి తపస్సు ఆచరించాలనుంది, నేను సాధన చేసుకోవాలి స్వామి, నేను తక్షణమే అన్నీ విడిచిపెట్టి హిమాలయాలకు పోతాను అని స్వామితో విన్నవించుకున్నారు ఆ ఉపాధ్యాయులు. అప్పుడు స్వామి ఆయన్ను అప్పటికప్పుడే ఆపి, ఏమన్నావు, తపస్సు ఆచరిస్తావా, ఎక్కడికి పోయి, హిమాలయాలకు పోయా, దేనికి తపస్సు ఆచరిస్తావు అని స్వామి ఆయన్ని అడిగారు. స్వామి, భగవద్ దర్శనార్థం నేను తపస్సు ఆచరిస్తాను అనగా స్వామి ఆయనకి అనుకోని రీతిలో చక్కని సమాధానమిచ్చారు. అది మనందరికీ ఒక గుణపాఠం. సాక్షాత్తు భగవంతుడు నీ ముందు నించుండగా ఇంకా హిమాలయాలకు పోయి తపస్సు ఆచరించడం దేనికి? హా, హిమాలయాలలో ఉన్న ఋషులు మునులు సైతం ఈ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించడానికి ఎన్నో తపస్సులు గావిస్తున్నారు. మరి నీకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా మళ్లీ హిమాలయాలకు పోతానంటావేంటి అని స్వామి అతన్ని వారిస్తూ అతనికి బుద్ధి చెప్తూ పిల్లలందరికీ శ్రద్ధతో విద్యను నేర్పించు, అదే నువ్వు చేసే సాధన, అదే నీ తపస్సు అని ఎంతో అందంగా ఆ భగవానుడు ఆ ఉపాధ్యాయునికి ఆ నిమిషంలో బోధించారు. మరి సత్యసాయినాథుని దర్శించిన మనందరం ఎంతో పుణ్యం చేసుకున్నవారం. మన పుణ్యం కన్నా స్వామి దయ, అనుగ్రహం, కరుణ, కటాక్ష వీక్షణాలు మనందరిపై ఎంతో సంపూర్ణంగా ఉన్నాయని మనం భావించాలి. మనం కూడా సాధకులమే, మనం కూడా తపస్సు చేసేవాళ్లమే. నిత్య జీవితం మన నిత్య తపస్సు. మరి ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశారి కార్యక్రమం ముగించే ముందు ఈ శారీరక తపస్సు గురించి మనం చెప్పుకున్న అంశాలు పరోపకారం, త్యాగం, సాధూనాం దర్శనం పుణ్యం, భగవద్ దర్శనం, ఇవన్నీ శారీరక తపస్సు కింద వస్తాయి. మరి వచ్చే వారం వచ్చే భాగాల్లో మనం మిగిలిన రెండు తపస్సుల గురించి కూడా చెప్పుకుంటూ మనందరికీ భగవంతుడు ఆ సాయినాథుడు ప్రసాదించిన ఈ జీవితమనే వరాన్ని ఎలా సద్వినియోగపరుచుకుని తిరిగి ఆ భగవంతుడికి అర్పణగా ఎలా చేసుకోవాలో ఆలోచించుదాం. మరి ఈ అందమైన పాటతో ఈనాటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. ఈ పాట అనంతరం మరికొద్ది క్షణాల్లో మీరు సాయి కుల్వన్ సభామండపం నుండి వేదం భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూనే ఉండండి. సాయిరాం.
కనుల ముందర కదలియాడే కరుణ రూపముని పిలచినంతని పలుకరించే ప్రేమ భావముని నీవే మా సర్వం, నీవే మా ప్రాణం, నీవే మా సర్వం, నీవే మా తాకి గల గల పారుణ దులమునేము అరుణ కిరణపు కాంతి మిల మిల మెరియు కడలివి నీవు, మెరియు కడలివి నీవు, నీవే మా సర్వం, మధువు కొరకై మెదకు భ్రమరమునేను, ఎల్ల వేళల మధువు కొరకై మెదకు భ్రమరమునేను, ప్రేమ మధువును నిండియున్న హృదయ కమలము నీవు, నీవే మా సర్వం, నీవే మా ముందర కదలియాడే కరుణ రూపము నీవు పిలచినంతని పలుకరించే ప్రేమ భావము నీవు, నీవే మా సర్వం.